ఫాల్గుణ పున్నమికి మా మహేంద్రవాడ గ్రామంలో అమ్మవారి తీర్థం. ఇవాళ అది చూస్తే నవ్వు వస్తుంది, కానీ ఆ చిన్నతనంలో బాబోయ్ ఎన్ని అంగళ్ళో అనిపించేది. కొనేది తినేది తక్కువే అయినా ఆ అంగళ్ళ మధ్య తిరగడం అంటే నాకెంతో సరదాగా ఉండేది. ఆ సంవత్సరం తీర్థానికి మా అమ్మ 2 అణాలు ఇచ్చింది నాకు, 2 దినాలు పోరు పెట్టగా. చివరికి ఏడవడానికి సిద్ధపడగా సుబ్బాయికి 1 అణ ఇచ్చాడు వాళ్ళ నాన్న. ఓ సింతేనా అని ఎసడించాను నేను. కులంలోనే కాక డబ్బులో కూడా అతనికంటే గొప్పవాణ్ణని మహా గర్వపడ్డాను నేను. ఆ 2 అణాలతోనూ 4-5 రకాల పిండి వంటలు కొనుక్కుని కమ్మగా తినవచ్చునని కూడా నేను ఊరిపోయాను. అయితే నేనంత ఈసడించినా సుబ్బయ్య తన అణా చూసుకునే మురిసిపోయాడు, లేశము విచారించలేదు. అప్పుడు మరి రా తీర్థంలోకి వెడదాం అంటూ నేను ముందడుగు వేశాను, కానీ అతడు కదలలేదు. ఏమిటా తొందర అని కూడా విసుక్కున్నాడు. నిజానికి అప్పటికి ఇంకా 12:30 ఎండ చాలా తీక్షణంగానే ఉంది. అయితే ఆ 2 అణాలు ఎప్పుడు ఖర్చు చేద్దామా అన్న ఉపలాటంలో ఆ ఎండ నాకంత అడ్డంకిగా కనపడలేదు. మనస్సు ఉరకలు పరుగులు పెట్టేస్తూ ఉండింది. ఒక క్షణం ఆగి నేను మళ్ళీ తొందర పెట్టాను, చెయ్యి పట్టుకుని లాగాను కూడా. అయినా అతను బయలుదేరలేదు. పైపెచ్చు అంగళ్ళు రాందే వెళ్ళి ఏం చేస్తావయ్యా అని డకారించాడు. దాని మీద నేను మాట్లాడలేకపోయాను. ఇంకా 1 గంటకి కానీ తీర్థం పూనుకోదు నిజమే, కానీ చెప్పవద్దు. అప్పుడు నాకు అంగళ్ళ వాళ్ళ మీద మహా చెడ్డ కోపం వచ్చేసింది. ఆ కోమటి బిడ్డ వాళ్ల పక్షంగా మాట్లాడుతున్నట్టు కనబడి అతని మీద మొండుకుపోయింది. వాళ్ళందరూ ఓటి సోమరపోతుల్లా కనబడ్డారు నాకు. అయినా ఉండలేకపోయాను. ఈ ఊరికే ఉండడం అక్కడే అయితే ఏం అనిపించింది. నువ్వు రాకపోతే నేను వెళ్ళలేననుకున్నావా అని అందాం అనుకున్నాను. అంతసేపు తంటాలు పడితే కానీ చేతికి రాని అనాకాసు చూసి చూసి దీపాలు పెట్టేదాకా ఖర్చు పెట్టలేడు కాబోలురా దేవుడా అంటూ ఆశ్చర్యపడిపోయి కూర్చుండిపోయాను. దానాదీన కావలసిన కాలహరణం అయిపోయింది. మరి రావయ్యా అంటూ అప్పుడు అరుగు దిగాడు అతను. కానీ అతను ముందుండడము, అతను తీసుకు పెడితే వెడుతున్నట్టు నేనతని వెనకాల ఉండడము నాకిష్టం లేకపోయింది. ఒక్క దూకు దూకి వెంటనే నేను అతని ముందుకు వెళ్ళి నించున్నాను. నాకంటే తక్కువ డబ్బున్నవాడు నాకంటే ముందు నడవడమా మరి? కానీ అతను అమ్మవారి గుడికేసి కాక రాముల వారి గుడికేసి బయలుదేరాడు. అలా ఎక్కడికన్నాను నేను, చెకుతున్నాయి నిలిచిపోయి. ఇక్కడికే అన్నాడు అతను అడుగు వేస్తూనే. ఎందుకో అని అడుగుతూ 2 ఉరుకులు ఉరికి నేను అతని ముందు పడ్డాను. మళ్ళీ ఇలాగా ప్రశ్నోత్తరాలు జరుగుతూనే ఉన్నాయి. మేమిద్దరం మలుపు తిరిగాం. వెంటనే తమలపాకుల రాగమ్మ ఏంటో దూరాడు అతను. అక్కడ అతను అర్ధణా ఇచ్చి తమలపాకులు పుచ్చుకున్నాడు. తాంబూలం వేసుకుంటూ తిరుగుతాడు కాము సుబ్బయ్య అనుకున్నాను నేను. ఇంతలో వెనక్కి వచ్చి మిగిలిన అర్ధణ తల్లి చేతిలో ఉంచి దానికి పోక చుగురు లవంగాలు యాలక్కాయలు కెవిరి పుచ్చుకున్నాడు. పెరట్లోకెళ్ళి సున్నం తెచ్చాడు. తాపీగా కూర్చుని 12 కిళ్ళీలు కట్టాడు. నేను తెల్లపోయాను. ఆదిలో అతను తమలపాకులు కొంటున్నప్పుడే నాకు మాట రాకుండా పోయింది. కిల్లీలు పళ్ళెల్లో ఉంచుకుని మరి పదవయ్యా అంటూ రెక్కపట్టుకు లాగేటప్పటికీ నాకు చైతన్యమే లోపించిపోయినట్టయింది. కాళ్ళు సాగాయే, కానీ అప్పుడు నాకు మాట రాలేదు. మనసులో మాత్రం ఊహల మీద ఊహలు పరుగులెత్తాయి. ఎంత గొప్ప ఎత్తు వేశాడు రా కోమటి బిడ్డ అని ముందు నేను ఆశ్చర్యపడిపోయాను. కానీ వెంటనే వెర్రిపుల్లాయి కాకపోతే వీడి దగ్గర కిల్లీలు ఎవడుకుంటాడు అనిపించింది. ఉన్నాడా కాస్త తగలేసుకున్నాడు గనక ఏమైనా కొనుక్కోవడానికి వీడు మన 2 అణాల్లోనూ అధమం అర్ధనైనా బద్దులు అడుగుతాడు తప్పదు అని తోచింది నాకు. దాంతో నా గుండెలు కొట్టుకున్నాయి, కాళ్ళు వణికాయి, శరీరం అంతా చీమలు జర్రులు పాపుతున్నట్టయింది. వల్లి మళ్ళన్న కోపమూ వచ్చింది. బలవంతం చేస్తాడేమో అని భయం కూడా పుట్టుకొచ్చింది. ఎందుకైనా మంచిదని వెంటనే జేబులో ఉన్న బేడకాసు తీసి గుట్లో పెట్టుకున్నాను. ఊరచూపులు చూసుకుంటూ ఎడంగా జరిగి అలాంటప్పుడు అతనికి ఎదట ఉండటం మరీ అపాయకరం అని ఆ పక్కవాటన కూడా 1 అడుగు అతనికి వెనక వెనకనే ఉంటూ వచ్చాను. అప్పటికప్పుడే తీర్థం బాగా పూనుకుని ఉంది. గుట్ట గుట్టలుగా అప్పడాలు వేయించి పోసి సుబ్బయ్య తండ్రి కుడిచేత ఎడమచేత కూడా అమ్మేస్తున్నాడు. తెల్లని వలబలయంల మీద నల్లని ఉల్లిపొర చొక్కాలు తొడుక్కుని పెద్ద పెద్ద అప్పడాలు కరకరలాడిస్తూ రైతు బిడ్డల విలాస విహారాలు చేస్తున్నారు. వెళ్ళి వెళ్లడంతో కిల్లీలు కిల్లీలు అంటూ ఆ రైతు బిడ్డల మధ్య ఊరికాడు సుబ్బయ్య. అది చూశాటప్పటికీ నాకు పకోడీల అంగడికేసి అడుగు పడలేదు. కానీ ఉత్తర క్షణంలో గల్లు గల్లున సుబ్బయ్య పళ్ళెంలో 12 విడి కాసులు పడ్డాయి. నాకళ్ళే నేను నమ్మలేకపోయాను. ఒక్క క్షణం నాకు ప్రపంచం తెలియలేదు. గుప్పిట్లో ఉండిన బేడకాసు గడ్డి పరకగా తోసగా అప్రయత్నంగా జేబులో పడేశాను. ఈ చేతి నుంచి ఆ చేతికి, ఆ చేతి నుంచి మళ్ళీ ఈ చేతికి మారడంలో 4 గల్లా 12 కాసులు అయిపోవడం గారడీగా కనపడింది నాకు. ఇందులో ఉన్న కిటికీ ఏమిటి అని ఆలోచన రేగింది. కానీ తూర్పు పడవరా ఏమీ బోధపడలేదు. 11 ఏళ్ల వాణ్ణి నేనప్పటికీ. నా మాటకి 20 ఏళ్ల వాడవు నీకైనా బోధపడిందా అది? మన బ్రాహ్మలకి కావాలి డబ్బు. అయితే మన వాళ్లకది వచ్చే మార్గం ఈనాములు, లేకపోతే నౌకరీ, కాకపోతే సంభావనలు. అదైనా చేత కాకపోతే రాగి చెంబు ఎర్రగా తోముకుని బయలుదేరడం. అందుకు పనికిరాని వాళ్ళు మీసాలు మెలిపెట్టుకుంటూ వాళ్ళని వీళ్ళని కోర్టుల వెంట తెప్పడం. ఇంతేకాదు, కానీ ఆ పూటకి గతి లేకపోయినా కోమటి బిడ్డ ముష్టికి బయలుదేరడం నువ్వు ఎప్పుడైనా చూసావా? 100 చుట్టలు 12 అగ్గిపెట్టలు పుచ్చుకు బయలుదేరినా నిమిష నిమిషానికి రకం మార్చుకుంటూ తిరిగాడంటే దర్జాగా దినం గడిచిపోతుంది అతనికి. ఆ రహస్యం గుర్తించగలవా నువ్వు? ఆ పురుషకారం బోధపరుచుకోగలవా నువ్వు? ఏతావత అది చూశాటప్పటికీ మొదట్లో నాకు ఆశ్చర్యం కలిగిన మాట వాస్తవమే. కానీ అంతలో నా బ్రాహ్మణీకం మళ్ళీ పురిక్కింది. కష్టపడితే గాని అతనికి ఆ పెరిగిన డబ్బులు రాలేదని, నాకు దర్జాగా మొదటే వచ్చాయని మళ్ళీ మరొక రకమైన గర్వరేఖ మెరిసింది నా తలలో. అంచేత నా గొప్పతనం భంగపడలేదని నేను బాగా మురిసిపోయాను. దాంతో పిండి వంటలు కొనుక్కుని తినేయాలన్న ఆత్రం ఎక్కువైపోయింది. వెంటనే ఇక రా అన్నాను. కానీ సుబ్బయ్య రాలేదు. నాకేసే చూడలేదు తను. ధర్మమేలే, నా ఉబలాటమే గాని లాభం మరిగిన కోమటి బిడ్డ బ్రాహ్మణ కుర్రాడితో తిరుగుతాడు చేతులు ముడుచుకుని? అటు చూసి ఇటు చూసి అంత తొందరగా ఉంటే నువ్వు కొనుక్కో వెళ్ళి అంటూ నన్ను తిరస్కరించి మళ్ళీ ఊళ్ళోకి మళ్ళాడు అతను. కొయ్య అయిపోయాను నేను. కాకపోతే తరతరాలుగా యుగ యుగాలుగా సంచితమై ఉండిన గొప్ప సాంప్రదాయం అతనిది. అప్పుడు నేనేమి అర్థం చేసుకోగలను? కాగా కొంతసేపటికి ప్రకృతిలో పడి అతని కళ్ళు చూడలేవా అని, అతని ముక్కు వాసన గ్రహించలేదా అని, అతని జిహ్వ రుచి కట్టలేదా అని, ఆ జన్మకి అనుభవించే యోగ్యత లేదా అని సందేహించాను నేను. ఎటు చూసినా ఎన్నో కొన్ని డబ్బులు పట్టుకుని తీర్థంలోకి వచ్చిన ఆ ఏడు కుర్రాడు ఏదో ఒకటి కొనుక్కుని తినకుండా ఊళ్ళోకి మళ్ళడం నాకు కనపడలేదు. మరి ఏమిటి చెయ్యడం? అతన్ని విడిచిపెట్టేసి అంగళ్లలో ప్రవేశించడమా? బుర్ర వంచుకుని అతని వెనకనే తిరగడమా? నాకు ఇది గడ్డు సమస్య అయిపోయింది. అటు చూడగా అతను చరచరా ముందుకు వెళ్ళిపోతున్నాడు. ఇటు చూడగా అప్పుడే తయారవుతున్న వేడివేడి పకోడీలు, బ్రహ్మశ్రీ, వేదమూర్తివి, నీకు కోమటి బిడ్డతో సావాసం ఏమిటి, ఈ పాటికి లా దయ్య చెయ్యవో ఈ శాస్త్రులు అంటూ ముక్కు తాళ్ళు పోసి నన్ను లాగేస్తున్నాయి. నేను ఈ గుంజాటంలో ఉండగా అతను ఇంకా దూరం వెళ్ళిపోయాడు. అప్పటిదాకా ఒక్క క్షణం అయినా నన్ను విడిచి ఉండలేని సుబ్బయ్య వెనక్కి తిరిగి చూడనైనా చూడకుండా రయ్యమని వెళ్ళిపోతూ ఉండడం నాకు మర్మాఘాతం అయిపోయింది. నాకు ఇది గొప్ప పరాధంగా తోచింది. నిజమే, కానీ వెనక్కి వెళ్ళి అతను ఏం చేస్తాడు అని నాకు జిజ్ఞాస పట్టుకుంది. కళ్ళు మూసుకుని తీక్ష్ణంగా ఆలోచించాను, కానీ గుర్తించుకోలేకపోయాను. వెంటనే 4 అడుగులు వేసి ఆదుర్ద అణుచుకోలేక 4 అంగలను వేసి అతన్ని కలుసుకున్నాను. ఇద్దరూ మాట్లాడకుండానే నడిచాం. అందరూ తీర్థంలోకి వస్తూ మాకు ఎదురుపడేవారే గాని మేమిద్దరము తప్ప అప్పటికింకా ఊళ్ళోకి ఎవళ్ళు మళ్ళడం లేదు. ఏమిటేమిటో అడుగుదామనుకుంటూనే అడుగు వేశాను, కానీ నాకు మాటే రాలేదు. ఇంతలోనే శివాలయం దాటాం. ఇంటికి వెళ్ళి అతను జరిగిందంతా తల్లికి చెబుతాడు అనుకున్నాను. నేను తండ్రి తీర్థంలో ఉన్నాడు కనుక అంగడిలో కూర్చుని అమ్మకం సాగిస్తాడు కావచ్చు అని అనుకున్నాను. అయితే అప్పుడు మనమేమిటి చేయడం అని నాకు ఆలోచన పట్టుకుంది. కానీ దారి తెన్ను తోచలేదు. నేను ఇలా సతమతమైపోతూ కొంచెం వెనకబడేటప్పటికీ అతను తన ఇల్లు దాటేశాడు. మళ్ళీ రాగమ్మ ఇంటికి వెళతాడు అని అప్పటికి తోచింది నాకు. సరిగా అంతే జరిగింది. అతను రాగమ్మ ఇంటోనే ప్రవేశించాడు. మళ్ళీ తమలపాకులు కొన్నాడు. తల్లి దగ్గర పోగచూరు అవి పుచ్చుకున్నాడు. ఈసారి ఆ సరుకు 24 కిల్లీలు కట్టాడు. అవి తీర్థంలో 1/2 గంటలోనే ఎగిరిపోయాయి. మళ్ళీ అటు ఇటు చూసి ఏమిటో అంచనా వేసుకున్నాడు. మళ్ళీ కిల్లీలు కట్టాడు. మళ్ళీ అమ్మేశాడు. అయితే 2వ మాట అతను కిల్లీలు కట్టాడప్పుడే నేను చిరుతిండి మాట మర్చిపోయాను. ముఖం వేల వేసుకుని మాటామంది లేకుండా అతని వెంట తిరిగాను. 3వ మాట అతను కిల్లీలు కట్టాడప్పుడు మనం కూడా ఈ పని చేద్దామా అనిపించింది నాకు. కానీ అభిజాత్యం పొడుచుకొచ్చింది. చీ, నువ్వు బ్రాహ్మణ పుట్టక పుట్టలేదు అని లోపల నుంచి నన్ను ఎవరో గదుముతున్నట్టునూ అనిపించింది. దాంతో దగ్గర ఉండిన బెడకాసు చూసుకుని సిగ్గే పడ్డాను. కానీ కులం తలుచుకుని చివరికి గర్వమే తెచ్చుకున్నాను. జరిగింది ఏమిటంటే తల తిరిగిపోయి, మనస్సు చెదిరిపోయి, బుద్ధి మళ్ళీపోయి ఆ 2-4 మాత్రం నేను ఖర్చు పెట్టలేదు. పైగా ఆ అంగళవాళ్లు నన్ను నిలువున దోపిడీ చేయడానికి వచ్చిన పచ్చి పాళ్ళులాగా కనపడ్డారు. నిజానికి చైతన్యం లేకే ఖర్చు పెట్టలేకపోయినా డబ్బు చేతబుచ్చుకుని ఖర్చు పెట్టేయడానికే బయలుదేరిన బ్రాహ్మణ కుర్రవాడికి అన్ని పకోడీల అంగళ్ల మధ్య అంత విముఖత కలగడం మాత్రం అప్పటికీ ఇప్పటికీ మిక్కిలి ఆశ్చర్యకరంగానే ఉంది నాకు. సూర్యాస్తమయం అయింది. తీర్థంలోకి వచ్చేవాళ్లకంటే ఊళ్ళోకి వెళ్లేవాళ్లే ఎక్కువైనారు. తీర్థంలోనే కరకరలాడించే కుర్రకారెప్పుడో వెళ్ళిపోయింది. అదంతా పరకాయించి ఇక లాభం లేదన్నాడు కొమ్మటి బిడ్డ. అప్పటికి పళ్ళెంలో 1 కిల్లి మిగిలి ఉంది. అది కూడా అమ్మేద్దామని మరో 1/2 గంట సేపు తిరిగాడు అతను. వెనకటి కంటే గట్టిగా అరిచాడు కూడా. కానీ అలాగే ఉండిపోయింది. అది చిత్రం ఏమిటంటే పళ్ళెంలో గల్లు గల్లున డబ్బులు పడుతున్నప్పుడు ఎంత శ్రద్ధగానూ ఎంత ఉల్లాసంగానూ ఎంత ఆబగానూ తిరిగాడో, తిరిగి చూసిన వాడు లేకపోయినా ఆ 1/2 గంట కూడా అలాగే తిరిగాడు అతను. నేను మాత్రం మహా విసిగిపోయాను. ఏది వ్యావృత్తి లేని వాళ్ళకి క్షణంలోనో మరో క్షణంలోనో విసుగు కాకపోతే మరేమి పుడుతుంది? అంత లాభం కొట్టావు కదా, ఆ 1 కిల్లీ కోసం అంత బెంగయ్యేమిటి, పోదాంరా అందామనుకున్నాను. కానీ ఏదో గొప్ప అపరాధం చేసినట్టు మాట్లాడలేకపోయాను. జనం మరీ పలసబడిపోయింది. చీకటి కూడా బాగా ముదిరిపోయింది. ఆ కిల్లి ఇక అమ్మకం కాదని తెలిపోయింది. అప్పుడు మళ్ళాడు అతని ఇంటికి మళ్ళుతూ, మరి నేను ఇంటికి పోతున్నాను, నువ్వేమైనా కొనుక్కుంటూ కొనుక్కో, నాకేమీ అక్కర్లేదు. అంత ఉండలేకపోతే ఇంటికి వెళ్ళాక 4 బఠానీ గింజలు నోట్లో వేసుకుంటే పోతుంది అన్నాడు అతను. దీంతో నాకు చెళ్ళు మని కొరడాకొస తగిలినట్టయింది. చాలా బాధపడ్డాను. కళ్ళల్లో గిర్రున నీళ్లు తిరిగాయి. ఉండుండి అది కష్టం మీద మాట తెచ్చుకుని నేను కూడా ఏమి కొనుక్కోను, 10 ఇంటికి పోదాం అని మాత్రం అని అతనితో బయలుదేరాను. లాభం కొట్టిన ఉల్లాసం అతనిది, దెబ్బతిన్న ఉద్వేగం నాదేను. దీంతో ఇద్దరము వడిగానే నడిచాం. అయితే 1 కిల్లి మిగిలిపోయిందయ్యా, 1 కాని నష్టం అంటూ దారి పొడుగున 1 గోల అతను. నేను మాత్రం కిమ్మిన్ నాస్తి. ఇంతకీ అమ్మకం ఏమాత్రం అని నేను ఎన్నో మాటలు అడగాలనుకున్నాను, కానీ పెదవులు కదల్చలేకపోయాను. క్షణక్షణానికి నా నోరు మరీ బిగుసుకుపోయింది. ఇంతలో మేము శివాలయం దగ్గరికి వచ్చాం. పెద్ద దీపం పెట్టుకుని కుట్టుపనివాడు గుడిసావడి అరుగు మీద కూర్చుని రైక మీద రైక కుట్టేస్తున్నాడు మాలపేరంటాలని జుబ్బు చెట్టు కింద కూర్చోబెట్టి. చెరువులో మాకు స్నానాలు చేసే వేళ ఇది, మీరిక్కడ తిష్టవేస్తే ఎలాగర్రా అంటూ బ్రాహ్మణ వితంతువులు మాలతలను నిష్ఠూరాలాడుతున్నారు. సిగరెట్టు మీద సిగరెట్ ఊదేస్తూ రైతు బిడ్డ ఒకతను కుట్టు పని వంతో స్వరాగాలు కలుపుతున్నాడు. పెద్ద చెరువు గట్టు మీద చెరుకు గానుగు దగ్గర నుంచి చెరుకు పానకం మొదటి పొంగు తాలూకు చెడు కంపు దూసుకొస్తోంది. అది భరించలేక అబ్బా అని ముక్కు మూసుకుని నేను ఓ పక్కకు ఒసరెళ్ళాను. సింగినాదం కాదు, అంతమందికి లేని బాధ నీకు వచ్చిందా అంటూ నన్ను హెసరించి సుబ్బయ్య రథం వైపు అరుగు చివర కూర్చున్నాడు. అందుకే నేను తెల్లబోతూ ఉండగా అక్కడ కూర్చుని అతను అమ్మకం లెక్క చూసుకోసాగాడు. అది చూసేటప్పటికే నాకు పానకం కంపు మరుపు వచ్చింది. ఆత్రమున్ను అతనికంటే నాకెక్కువ అయిపోయింది. ఒక్క దూకు దూకి చూస్తును కదా, కుట్టు పనివాడి దీపం కాంతిలో పావులాకాసులు 2, బేడకాసులు 4, అణాకాసులు 5, విడికాసులు 19 మెలమెల్లాడిపోతున్నాయి సుబ్బయ్య పళ్ళెంలో.